We continue our study in all that Jesus taught.
యేసు బోధించినదంతయు అనే మన అధ్యయనమును కొనసాగిద్దాం.
We've been looking through the Gospel of Matthew.
మనము మత్తయి సువార్తను చూస్తూ ఉన్నాం.
And we have come to chapter 21 and verse 33.
మత్తయి సువార్త 21వ అధ్యాయం 33వ వచనంలోనికి మనం వచ్చాం.
We just considered how Jesus was saying to the religious people of his day that the tax collectors and prostitutes, the crooks and the prostitutes, verse 31, would go into God's kingdom before those religious people.
యేసు క్రీస్తు ప్రభువారు మతానుసారంగా నడుచుకునే ఆ వ్యక్తులకు ఈ విధంగా చెప్తూ ఉన్నారు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అని ఆ మతానుసారంగా నడుచుకునే వ్యక్తులతో యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లుగా మనం చూశాం.
And it's a word that the Lord has to speak to many Christians today.
ఈనాడు ప్రభు అనేక మంది క్రైస్తవులతో మాట్లాడే మాట అది.
Who imagine that they're going to God's kingdom.
దేవుని రాజ్యమునకు వెళ్తున్నాము అని ఊహించుకునే వారితో.
Because they are religious and they know the Bible and they go to church regularly.
వాళ్ళు మత సంబంధులుగా ఉన్నారు, వాళ్లకు బైబుల్ తెలుసు, వాళ్ళు సంఘమునకు క్రమంగా వెళ్తూ ఉంటారు.
But there's no repentance in their life.
కానీ వారి జీవితంలో పశ్చాత్తాపము మారు మనసు అనేది లేదు.
Always the contrast, like in the case of the wise man who built on the rock and the foolish man who built on the sand, is between words of understanding and obedience.
ఎల్లప్పుడూ కూడా ఇది ఎలా ఉంటుందంటే, బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతునికి మరియు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనునికి మధ్య ఉన్న తేడా ఏంటంటే, మాటలను గ్రహించటం మరియు విధేయత చూపించటం.
Here also there were words, I will do it.
ఇక్కడ కూడా కేవలం మాటలు ఉన్నాయి, నేను చేస్తాను అని.
But he never did anything.
కానీ ఆ వ్యక్తి ఏమీ చేయలేదు.
The other one initially said, I won't do it. But later on repented and did it.
మరొక వ్యక్తి ఏమో నేను చేయనని చెప్పాడు, కానీ తర్వాత పశ్చాత్తాపడి చేశాడు.
Again the emphasis on obedience.
మరలా ఇక్కడ నొక్కి చెప్పింది ఏంటంటే విధేయత గురించి.
It's the one who obeys who finally is accepted, not the one who says nice words.
ఎవరైతే విధేయత చూపిస్తారో చివరకు వాళ్ళు అంగీకరించబడతారు, కానీ ఏదో మంచి మాటలు చెప్పిన వాళ్ళు కాదు.
Today we have a lot of Christians who speak nice words in prayer, in singing, in fasting and prayer, in preaching.
ఈనాడు అనేక మంది క్రైస్తవులు కేవలం మంచి మాటలు చెప్తూ ఉంటారు, ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, మరియు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా, బోధించటం ద్వారా.
But there's very little obedience in their life, in their private lives.
కాని వారి యొక్క జీవితాల్లో, రహస్య జీవితాల్లో ఎంతో తక్కువ విధేయత ఉంది.
So that's the emphasis here.
అదే ఇక్కడ నొక్కి చెప్పబడింది.
That's why he said the repentant cheats and prostitutes will get into God's kingdom before a whole lot of religious people.
అందుకే పశ్చాత్తాపడిన సుంకరులు మరియు వేశ్యలు ఈ మతానుసారులందరికంటే కూడా ముందుగా పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారని చెప్పబడింది.
Who think that because of their religiosity and religious activities they will enter God's kingdom.
వారి మత తత్వాన్ని బట్టి మరియు వారి మత సంబంధమైన కార్యకలాపాలను బట్టి పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తామని వాళ్ళు అనుకుంటారు.
This is the great deception that needs to be exposed in our day.
ఇదెంతో గొప్ప మోసము. మన దినముల్లో ఇది బహిర్గతం చేయబడవలసిన అవసరం ఉంది.
And then he relates to John the Baptist.
ఆ తర్వాత బాప్తిస్మం ఇచ్చే యోహాన్తో సంబంధించి దీన్ని చెప్పారు.
And he says, you did not feel remorse, verse 32.
32వ వచనం, మీరు పశ్చాత్తాపడలేదు.
Again the emphasis on remorse and repentance. Just like in verse 30.
మరలా ఇక్కడ పశ్చాత్తాపటం గురించి, మారు మనసు పొందటం గురించి నొక్కి చెప్పబడింది 30వ వచనంలో చెప్పబడినట్లుగా.
And then he carried on with another parable on the same theme.
ఆ తర్వాత ఇదే అంశం మీద మరొక ఉపమానం ఆయన చెప్పారు.
There was a landowner who planted a vineyard, verse 33 of Matthew 21.
ఒక ఇంటి యజమానుడు ద్రాక్ష తోటను నాటించాడు, మత్తయి సువార్త 21వ అధ్యాయం 33వ వచనం.
And put a wall around it and they dug a wine press in it and built a tower and rented it out to wine growers and went on a journey.
దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను.
And when the harvest time came, he sent his slaves to receive his produce.
పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను పంపించాడు.
And the wine growers took the slaves and beat one and killed another and stoned a third.
ఆ కాపులు అతని దాసులను పట్టుకుని ఒకని కొట్టిరి ఒకని చంపిరి మరి అతని మీద రాళ్లు రువ్విరి.
This is referring to the Jewish people who killed the prophets that God had sent to them.
ఇది దేన్ని సూచిస్తుందంటే దేవుడు ప్రవక్తలను యూదుల దగ్గరకు పంపించినప్పుడు వాళ్ళు ఆ ప్రవక్తలను చంపివేశారు.
And then he sent another group of slaves larger than the first.
మరల అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసుల్ని వారి దగ్గరకు పంపించారు.
And they did the same thing to them.
వీరిని కూడా వాళ్ళు అదే ప్రకారం చేశారు.
They rejected the prophets that came to them one by one from God.
ఒకరి తర్వాత ఒకరు వాళ్ల దగ్గరకు దేవుడు ప్రవక్తలను పంపిస్తే వాళ్ళు అందరినీ కూడా నిరాకరించారు.
And then finally the landowner said, I'll send my son, they'll respect my son.
తుదకు నా కుమారుని సన్మానించదరు అనుకుని తన కుమారుని పంపిద్దామనుకున్నాడు ఆ ఇంటి యజమానుడు.
And when the wine growers saw the son, they said, hey, this is the heir, let's kill him and seize his inheritance.
ఆయనను ఆ కాపులు కుమారుణ్ణి చూచి ఇతడు వారసుడు ఇతన్ని చంపి ఇతని స్వాస్థ్యం తీసుకుందాము రండి అని తమలో తాము చెప్పుకుని రే.
Now we won't be slaves anymore. We'll be partners owning this property.
ఇక మనము దాసులముగా ఉండబోము. ఈ ద్రాక్ష తోటను మన సొంతం చేసుకుని మనం భాగస్వాములుగా ఉంటాం.
And they took him and threw him out of the vineyard and killed him.
అతన్ని పట్టుకుని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపేశారు.
When the owner of the vineyard comes, what will he do to those wine growers?
కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయను అనెను.
To those who rented his property.
ఎవరికైతే తన ఆస్తిని గుత్తకిచ్చాడో.
They said to him, well, he will bring those wretches to a wretched end.
అందుకు వారు ఆ దుర్మార్గుల్ని కఠినముగా సంహరించాలి అని చెప్పారు.
And will rent out the vineyard to other wine growers who will pay him the proceeds at the proper seasons.
వాటి వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించినట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని చెప్పారు.
Jesus said, that's right.
మీరు సరిగా చెప్పారు అని ప్రభు చెప్పారు.
The stone which the builders rejected has become the head of the corner.
ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను.
So he's telling them, the time has come when God is going to put you all out because you didn't give to him the produce of the field which God gave you to cultivate for him.
దేవుడు మీకిచ్చిన తోటను మీరు వ్యవసాయం చేసి ప్రభువుకు రావాల్సిన ఫలమును మీరు ఇవ్వలేదు కాబట్టి ఆయన మిమ్మల్ని బయటకు త్రోసివేసే సమయం వస్తుంది అని ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నారు.
And so you've treated his prophets badly.
కాబట్టి తన ప్రవక్తలను మీరు సరిగా చూడలేదు.
Now I am the son of God, you're going to treat me badly.
ఇప్పుడు దేవుని కుమారుణ్ణైన నన్ను కూడా మీరు సరిగా చూడటం లేదు.
God will take this vineyard away from you and give it to others.
దేవుడు ఈ ద్రాక్ష తోటను మీ దగ్గర నుండి తీసివేసి ఇతరులకు ఇస్తాడు.
And he's given it to the church.
ఆయన దాన్ని సంఘమునికి ఇచ్చారు.
He's replaced Israel with the church.
ఆయన ఇశ్రాయేలుకు బదులుగా సంఘమును ఉంచారు.
We need to understand that clearly.
దాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి.
And this parable makes it clearer than anything else.
ఈ ఉపమానం ఈ విషయాన్ని మరి దేనికంటే కూడా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది.
Because some people don't believe it.
ఎందుకంటే కొంతమంది దీన్ని నమ్మరు.
They don't believe what Jesus said.
యేసు ప్రభు ఏదైతే చెప్పారో వాళ్ళు దాన్ని నమ్మరు.
There's no Jew or Gentile today.
ఈనాడు యూదులు అన్యులు అనే తేడా లేదు.
There's no special favorite of God.
దేవునికి పక్షపాతం అనేది లేదు.
No nation is his favorite.
ఏ దేశాన్ని కూడా దేవుడు ప్రత్యేకంగా చూడటం లేదు.
He promised an earthly blessing to Israel and he's given it to them.
దేవుడు ఇశ్రాయేలుకు ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని వాగ్దానం చేశారు, దాన్ని నెరవేర్చారు కూడా.
He gave them their land.
వారి భూమిని దేవుడు వారికి ఇచ్చేశాడు.
But spiritually, the body of Christ, there's no Jew or Gentile.
కానీ ఆత్మ సంబంధంగా చూసినట్లయితే క్రీస్తు యొక్క శరీరంలో యూదుడు అన్యుడు అనే తేడా లేదు.
And God's not looking for any particular group of people today.
ఈ రోజు దేవుడు ఏదో ఒక ప్రత్యేకమైన గుంపును చూడటం లేదు.
Nobody is a favorite.
ఈనాడు దేవుడు ప్రత్యేకంగా ఏ వ్యక్తిని కూడా చూడటం లేదు, ఏ పక్షపాతము లేదు.
It's very important to understand that Israel has been replaced by the church.
కాబట్టి ఇశ్రాయేలుకు బదులుగా ఈనాడు సంఘం అనేది ఉంచబడింది. దీన్ని మనం అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైన విషయం.
It's so clear.
ఇదెంతో స్పష్టంగా ఉంది.
He gives out the vineyard to others.
ఆ ద్రాక్ష తోటను ఆయన ఇతరులకు ఇచ్చేశారు.
But the other thing I want you to see here is that the master himself never came to collect the produce.
మీరు ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే తన భాగమును తీసుకుంటానికి యజమానుడు రాలేదు.
He sent his servants, verse 34, to receive the produce.
తన భాగమును తీసుకుని వచ్చుటకు తన దాసులను ఆయన పంపించారు. 34వ వచనము.
God sends his servants who are his representatives.
దేవుడు తన దాసులను తన ప్రతినిధులుగా పంపిస్తారు.
He does not come himself.
ఆయనే మన దగ్గరికి రాడు.
And the way you treat his servants, as far as God is concerned, is the way you treat him.
తన దాసులను నువ్వు ఏ విధంగా చూస్తున్నావో దేవునికి సంబంధించినంత వరకు దేవుణ్ణి కూడా నువ్వు అదే విధంగా చూస్తున్నావు అని అర్థం.
We must bear this in mind.
మనం దీన్ని ఎల్లప్పుడూ కూడా మనసులో ఉంచుకోవాలి.
Now I'm not talking about every pastor and preacher and everyone who calls himself a servant of God.
మేము దేవుని సేవకులం అని చెప్పుకునే ప్రతి పాస్టర్ గురించి ప్రతి బోధకుడి గురించి నేను చెప్పడం లేదు ఇక్కడ.
99% of them are crooks.
అందులో 99% మంది మోసగాళ్లే.
But there are some true, genuine prophets of God and servants of God in the world today.
ఈనాడు ప్రపంచంలో కొంతమంది నిజమైన ప్రవక్తలు ఉన్నారు, దేవుని దాసులు ఉన్నారు.
There are apostles and prophets even today.
ఈనాడు కూడా అపోస్తలు ప్రవక్తలు కొంతమంది ఉన్నారు.
And the way you treat them, God takes very serious note of.
కాబట్టి వారిని నువ్వు ఏ విధంగా చూస్తున్నావు అన్న విషయంలో దేవుడు ఎంతో తీవ్రంగా ఉంటాడు.
We must bear that in mind.
దాన్ని ఎల్లప్పుడూ కూడా మనం మనసులో ఉంచుకోవాలి.
He will bring them to a wretched end, they said.
వారు చెప్పింది ఏంటంటే నీవు వారిని సంహరించదవు.
The Lord said, that's right.
మీరు సరిగా చెప్పారు అని ప్రభు అన్నాడు.
And Jesus explained that, saying in the scriptures there is a verse in Matthew 22 and verse 42. This is a quotation from Psalm 118, verse 22.
కీర్తనలు 118:22 యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మత్తయి సువార్త 21:42 దాన్ని చెప్తూ వివరిస్తూ ఉన్నారు.
ద స్టోన్ విచ్ ద బిల్డర్స్ రిజెక్టెడ్ దట్ బికేమ్ ద చీఫ్ కార్నర్ స్టోన్.
ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను.
అండ్ దిస్ కేమ్ అబౌట్ ఫ్రమ్ ద లార్డ్ అండ్ ఇట్ ఇస్ మార్వెలస్ ఇన్ అవర్ ఐస్.
ఇది ప్రభు వలనే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము.
సీన్ ది ఓల్డ్ టెస్టమెంట్ టైమ్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్, the most important stone was a cornerstone.
Patane bandana samayamlo oka illu kattetappudu andulo mukhyamaina raayi entante moola raayi.
They didn't have concrete pillars those days.
Aa rojullo concrete stambhalu undeyi kaadu.
They never used concrete in building.
Aa rojullo oka bhavanaanni nirminchataniki vaallu concrete nu vaadaledu.
They built with a foundation and with pillars.
Kabatti vaallu punadini mariyu stambhalanu vaadi danni kattevaru.
So the most important stone was the cornerstone, which they put in first in the corner of a building.
కాబట్టి ముఖ్యమైన రాయి ఏంటంటే మూల రాయి, భవనానికి మూలన ఒక రాయిని వాడేవారు.
And that stone had to be perfectly shaped in three dimensions.
కాబట్టి ఆ రాయి ఎంతో పరిపూర్ణంగా చెక్కబడాలి మూడు దిశల్లో కూడా.
At perfect right angles in up, down, east, west direction.
పైన క్రింద తూర్పు పడమర దిశల్లో కూడా 90 డిగ్రీలు సరిగా చెక్కబడాలి.
In all directions it had to be perfectly at right angles.
అన్ని వైపుల్లో కూడా అది పరిపూర్ణంగా 90 డిగ్రీలు చెక్కబడి ఉండాలి.
Because if it was slightly crooked in any one angle, then all the stones that align with it would become crooked.
ఎందుకంటే అది ఏ వైపైనా కానీ కొంచెం వంకరగా ఉన్నా కూడా మిగిలిన రాళ్లన్నీ కూడా వంకరగా వస్తాయి.
And so the cornerstone had to be the most important cornerstone.
కాబట్టి మూల రాయి అనేది ఎంతో ప్రాముఖ్యమైన రాయి.
And there were maybe different stones that were shaped and cut so that you could get one which is perfect.
కాబట్టి ఎన్నో రాళ్ళు ఉండేవి, వాటిని చెక్కుతూ ఉండేవారు, కానీ ఏదైతే పరిపూర్ణంగా చెక్కబడిందో దాన్ని తీసుకుంటారు.
And he's talking about a situation where to build a big temple or building,
ఒక పెద్ద దేవాలయం కానీ ఇల్లు కానీ కట్టబడే సందర్భం గురించి ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నారు.
దే బిల్డర్స్ లుక్డ్ అట్ వన్ పర్టిక్యులర్ కార్నర్ స్టోన్ అండ్ అనదర్ వన్ అండ్ దే రిజెక్టెడ్ దాట్ అండ్ ఫైనల్లీ టుక్ దిస్ వన్.
ఆ భవనాన్ని కట్టేవాళ్లు అనేక రాళ్లను చూస్తూ చూస్తూ వాటిని నిరాకరిస్తూ చివరకు దీన్ని తీసుకున్నారు.
అండ్ దెన్ ఫైనలీ దే ఫైండ్ దిస్ వన్ ఇస్ లీడింగ్ ది టెంపుల్ ఆర్ ది బిల్డింగ్ టు బి బిల్ట్ ఎట్ ఎన్ యాంగిల్.
చివరకు వాళ్ళు ఈ రాయిని మూలకు తలరాయిగా ఎంచుకున్నారు, దాని ద్వారా మిగిలిన రాళ్లు పెట్టుకోవటానికి.
సో దే త్రో ఇట్ అవే అండ్ లుక్ బ్యాక్ అండ్ దే హడ్ టు పిక్ అప్ ఫైనలీ ది స్టోన్ దట్ దే రిజెక్టెడ్.
కాబట్టి దీన్ని పడవేశారు, అయితే మరలా దేన్నైతే వాళ్ళు పడేశారో దాన్ని తీసుకున్నారు.
దట్ వాస్ ది వన్ దట్ వాస్ పర్ఫెక్ట్.
అదే పరిపూర్ణంగా ఉంది.
సో దట్స్ వాట్ ఇస్ రిఫరింగ్ టు.
దాని గురించి ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నారు.
ది స్టోన్ విచ్ ది బిల్డర్స్ రిజెక్టెడ్ బికేమ్ ది చీఫ్ కార్నర్ స్టోన్.
ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను.
అండ్ దట్స్ వాట్ ది లార్డ్ డిడ్.
అదే ప్రభువు చేశారు.
ది క్రైస్ట్ హూమ్ ది జూస్ రిజెక్టెడ్ హస్ బికమ్ ది కార్నర్ స్టోన్ ఆఫ్ గాడ్స్ హౌస్.
యూదులు నిషేధించిన క్రీస్తు దేవుని యొక్క ఇంటికి మూలకు తలరాయి అయ్యారు.
దేర్ఫోర్ ఐ సే టు యు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ విల్ బి టేకెన్ అవే ఫ్రమ్ యు అండ్ గివెన్ టు ఎ నేషన్ ప్రొడ్యూసింగ్ ద ఫ్రూట్ ఆఫ్ ఇట్.
కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడునని మీతో చెప్పుచున్నాను.
గాడ్ హస్ గివెన్ హిస్ కింగ్డమ్ టు దోస్ హూ విల్ ప్రొడ్యూస్ ఫ్రూట్ ఫర్ హిమ్.
ఎవరైతే దేవుని కోసం ఫలాన్ని ఇస్తారో వారికి దేవుడు తన రాజ్యాన్ని ఇచ్చారు.
Remember this.
దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి.
Those who will produce fruit for him.
ఎవరైతే దేవుని కోసం ఫలాన్ని ఇస్తారో.
And then he talks about this stone.
ఆ తర్వాత ఆయన ఈ రాయి గురించి చెప్తున్నారు.
He is always expecting fruit.
ఆయన ఎప్పుడు కూడా ఫలాన్ని ఆశిస్తున్నారు.
Jesus once said, I have chosen you and ordained you that you must go and bring forth fruit, John 15, and that your fruit might remain.
మీరు వెళ్లి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి తిని అని ప్రభు యోహాన్ సువార్త 15వ అధ్యాయంలో చెప్పారు.
God doesn't want us to live fruitless lives.
ఫలము లేని జీవితాలను మనం జీవించాలని దేవుడు కోరుకోవటం లేదు.
None of us.
మనలో ఏ ఒక్కరు కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు.
It is God's will that every single one of us bring forth fruit in our lives for the glory of God.
దేవుని మహిమ కోసం మనలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఫలించాలి అనేది దేవుని యొక్క చిత్తమై ఉంది.
అండ్ సో కీప్ దట్ ఇన్ మైండ్.
కాబట్టి దాన్ని మనసులో ఉంచుకోండి.
గాడ్ విల్ టేక్ అవే ద కింగ్డమ్ ఫ్రమ్ యూ అండ్ గివ్ ఇట్ టు ఎ నేషన్ దట్స్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ద ఫ్రూట్.
దేవుడు రాజ్యము నీ యొద్ద నుండి తీసివేసి ఎవరైతే ఆయన కోసం ఫలిస్తారో ఆ జనులకు ఇస్తాడు.
అండ్ దెన్ హి సేస్ ద వన్ హూ ఫాల్స్ ఆన్ దిస్ స్టోన్ విల్ బి బ్రోకెన్ టు పీసెస్ but on whomever it falls it will scatter him like dust.
Atarvata ayane vidhanga cheptu unnaru ee raati meda paduvaadu tunakalaipovunu gaani adi evani meda paduno vaanini nalichi veyunu.
So when you think he is now using another picture,
aina inkoka sadrusyanni upayogistunnaru.
The first it was a picture of a cornerstone which is the most important stone in that building.
Mattamata aina moolaraayi gurinchi cheptu unnaru oka bhavanamulo ento pramukhyamaina raayi adi.
And now he's using a picture of a stone over which you can fall and be broken.
కానీ ఆయన ఇప్పుడు ఇంకొక రాయి గురించి చెప్తూ ఉన్నారు. ఆ రాయి మీద నీవు పడి తునకలైపోతావు.
Or if you don't fall and be broken on that, the stone will come and fall on you and crush you like dust.
ఒకవేళ నీవు ఆ రాయి మీద పడి తునకలు కానట్లయితే ఆ రాయి నీ మీద పడి నిన్ను నలిచివేస్తుంది.
See, when we come to the Lord has to break us before he can use us.
Manam devun daggariki vachinappudu devudu manalnu vaadukunde daniki munduga ayana manalnu virugottalsina avasaram undi.
This is a fundamental principle in all of God's dealings with man.
Manavunito devudu chese annintilo kuda idi chaala pradhamikamaindi.
We have to be broken before we can be used.
Manam vaadabade danikante munduga manamu virugottabadali.
The Lord took the bread and blessed it. That's the first step.
దేవుడు రొట్టెను తీసుకుని మొట్టమొదటిగా ఆశీర్వదించాడు. అది మొదటి మెట్టు.
Then he broke it and then fed the multitude.
ఆ తర్వాత ఆయన దాన్ని విరిచి అనేకులకు పంచిపెట్టాడు.
It's not enough to be blessed.
కేవలం ఆశీర్వదించబడితే సరిపోదు.
We need to be broken.
మనము విరగొట్టబడాల్సిన అవసరం ఉంది.
And I see so many people who have been blessed by God.
దేవుని చేత ఆశీర్వదించబడిన అనేక మందిని నేను చూశాను.
Anointed with the Holy Spirit, which is a mark of God's blessing.
పరిశుద్ధాత్మ చేత అభిషేకం పొందారు, అది దేవుని యొక్క ఆశీర్వాదానికి గుర్తు.
బట్ బికాజ్ దే ఆర్ నాట్ బ్రోకెన్ ద మల్టిట్యూడ్ కెనాట్ బి ఫెడ్.
వాళ్ళు విరగొట్టబడలేదు కాబట్టి జన సమూహములకు పంచిపెట్టబడలేరు.
లెట్ బి బ్లెస్డ్ అండ్ బ్రోకెన్ అండ్ దెన్ ఓన్లీ ద మల్టిట్యూడ్ కెన్ బి ఫెడ్.
వాళ్ళు ఆశీర్వదించబడాలి మరియు విరగ్గొట్టబడాలి. అప్పుడు మాత్రమే జన సమూహములకు వారు పంచిపెట్టగలరు.
అండ్ సో బ్రోకెన్నెస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్.
కాబట్టి విరగ్గొట్టబడటం అనేది క్రైస్తవ జీవితంలో ఎంతో ఎంతో ప్రాముఖ్యమైన విషయం.
అండ్ గాడ్ హింసెల్ఫ్ అరేంజెస్ సర్కమ్స్టాన్సెస్ ఫర్ us to be broken.
మనం విరగొట్టబడటానికి దేవుడే అటువంటి పరిస్థితులను కలుగజేస్తాడు.
ఈవెన్ జీసస్ నీడెడ్ టు గో దిస్ వే.
యేసుక్రీస్తు ప్రభు కూడా ఇదే మార్గంలో వెళ్లవలసి వచ్చింది.
ఫర్ 30 ఇయర్స్ హి హాడ్ టు లివ్ ఇన్ సబ్మిషన్ టు ఇంపర్ఫెక్ట్ పేరెంట్స్.
30 సంవత్సరాలు ఆయన పరిపూర్ణులు కాని తల్లిదండ్రులకు లోబడి ఉన్నారు.
రిమెంబర్ జోసెఫ్ అండ్ మేరీ వర్ వెరీ ఇంపర్ఫెక్ట్ ఓల్డ్ కవెనెంట్ పేరెంట్స్.
యోసేపు మరియులు పరిపూర్ణులు కాని తల్లిదండ్రులు, వాళ్ళు పాత నిబంధనలో ఉన్న తల్లిదండ్రులు.
బట్ హి హాడ్ టు సబ్మిట్ టు ఇంపర్ఫెక్ట్ పేరెంట్స్ సో దట్ హి కుడ్ బి బ్రోకెన్.
కానీ పరిపూర్ణులు కాని తల్లిదండ్రులకు ఆయన లోబడి ఉండవలసి వచ్చింది, ఎందుకంటే ఆయన విరగొట్టబడాలి.
అండ్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ టు అండర్స్టాండ్ దాట్.
దాన్ని అర్థం చేసుకోవటం ఎంత ఆసక్తికరంగా ఉంటుంది.
జీసస్ నీడ్ టు బి బ్రోకెన్.
యేసుక్రీస్తు ప్రభు వారు కూడా విరగొట్టబడవలసి వచ్చింది.
ఇట్ సేస్ ఇన్ ఐజాయా 53, ఇట్ ప్లీజ్ ద లార్డ్ టు బ్రూజ్ హిమ్.
యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెప్పబడింది, అతన్ని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను.
ఇట్ ప్లీజెస్ ద లార్డ్ టు బ్రూజ్ us too.
కాబట్టి మనల్ని నలుగొట్టడానికి కూడా దేవునికి ఇష్టంగా ఉంటుంది.
అండ్ వి సీ హియర్ దట్ యు కెన్ ఫాల్ అపాన్ ది స్టోన్ ఆన్ క్రైస్ట్ అండ్ సే లార్డ్ ఐ వాంట్ టు బి బ్రోకెన్.
కాబట్టి ఇక్కడ ఈ రాయి మీద మనం పడితే, అంటే క్రీస్తు మీద మనం పడి, ప్రభువా నేను విరగొట్టబడాలని అనుకుంటున్నాను.
I want to be totally broken like you were.
ఓ ప్రభువా, మీరు ఏ విధంగా విరగొట్టబడ్డారో నేను కూడా అదే విధంగా సంపూర్ణంగా విరగొట్టబడాలని అనుకుంటున్నాను.
And the Lord will use circumstances.
అప్పుడు దేవుడు పరిస్థితులను ఆ విధంగా వాడుకుంటాడు.
He'll use people. If you're young, maybe your parents.
మనుషులను వాడుకుంటాడు. నీ ఒకవేళ యవనస్తుడు అయితే నీ తల్లిదండ్రులను వాడుకుంటాడు.
Or if you're a little older, maybe elders who don't understand you, who misunderstand you.
ఒకవేళ నీవు కొంచెం పెద్దవాడు అయితే పెద్దవాళ్ళు నిన్ను అర్థం చేసుకోరు, అపార్థం చేసుకుంటారు.
All types of circumstances and situations God can use in order to break you to pieces.
నిన్ను విరగొట్టి తునకలుగా చేయడానికి దేవుడు అనేకమైన పరిస్థితులను, సందర్భాలను వాడుకుంటాడు.
Or if you don't respond to that, then the stone comes and falls on you and crushes you into nothing.
ఒకవేళ దానికి నీవు స్పందించినట్లయితే ఆ రాయి నీ మీద పడి నిన్ను నలిచివేస్తుంది.
So it's much better to be broken.
కాబట్టి విరగొట్టబట్టమే మంచిది.
And there are only 2 options.
ఇక్కడ కేవలం 2 ఎంపికలు మాత్రమే ఉన్నాయి.
If you fall on this stone, you'll be broken.
నీవు ఆ రాయి మీద పడినట్లయితే తునకలైపోతావు.
And if you're not broken, then the stone will fall on you and you'll be crushed.
నీవు విరగొట్టబడినట్లయితే ఆ రాయి నీ మీద పడి నిన్ను నలిచివేస్తుంది.
Well, it's far better to be broken.
కాబట్టి ఆ విధంగా విరగొట్టబట్టమే మంచిది.
And so I say to all of you, seek for brokenness.
కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, విరగొట్టబట్టం కోసం మీరు చూడండి.
This is what all of us need more than anything else.
మరి దేనికంటే కూడా మనందరికీ అవసరమైంది ఇదే.
God seeks to reduce us to zero before he can use us.
దేవుడు మనల్ని వాడుకొనక మునుపు మనము సున్నా అవ్వాలని దేవుడు చూస్తున్నాడు.
Further, when the chief priests and the Pharisees heard his parables, they understood that he was speaking about them.
తరువాత ప్రధాన యాజకులను, పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును గురించే చెప్పినని గ్రహించారు.
They were offended that he was trying to say things about them.
ఈయన వారి గురించే చెప్తున్నారని వారు అభ్యంతరపడ్డారు.
And when they sought to seize him, they feared the multitudes because they all said that he was a prophet.
ఆయన్ను పట్టుకున్న సమయము చూచుచుండిరి గాని జనులందరూ ఆయన్ను ప్రవక్తే అని ఎంచిరి గనుక వారికి భయపడ్డారు.
So it's interesting that even today when some people hear a strong convicting word from God,
ఈనాడు కూడా దేవుని దగ్గర నుండి ఎంతో బలమైన ఒప్పుదల కలిగించే మాట ప్రజలు విన్నప్పుడు,
they feel disturbed saying this preacher is trying to speak to me,
వాళ్ళు కలత చెంది ఈ బోధకుడు నా గురించే చెప్తున్నారు అని వాళ్ళు అనుకుంటారు.
I remember once when some man came to me at the end of a message I had preached somewhere.
ఒకసారి నేను ఒక చోట ప్రసంగం చేసిన తర్వాత ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఈ విధంగా చెప్పాడు.
And he said, "Brother Zach, why are you preaching to me?"
ఆయన వచ్చి నన్ను ఈ విధంగా అడిగాడు, "జాక్ గారు, మీరు నా గురించే చెప్తున్నారా?"
I said, "Absolutely right. I was preaching to you and to all the other people sitting here."
అవును, నువ్వు చెప్పింది సరియైందే, నేను నీకోసమే బోధిస్తున్నాను, ఇక్కడ కూర్చున్న వారందరి కోసం బోధిస్తున్నాను.
I wasn't preaching to the pillars and the chairs over here.
నేను ఇక్కడ ఉన్న స్తంభాల కోసం కుర్చీల కోసం బోధించలేదు.
I was preaching to all of you who are sitting here listening to me.
ఇక్కడ కూర్చొని నా ప్రసంగం వింటున్న వారందరి కోసం నేను బోధించాను.
సో వెన్ సంబడి సేస్ ఆర్ యు ప్రీచింగ్ టు మీ ఐ హోప్ యువర్ ఆన్సర్ ఇస్ yes.
ఎవరైనా వచ్చి నిన్ను అడిగినప్పుడు నా గురించే నువ్వు బోధిస్తున్నావా అని అడిగితే అవును అని చెప్పాలి నువ్వు.
వి ఆర్ ప్రీచింగ్ టు పీపుల్ హూ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us.
కాబట్టి మన ముందు ఎవరైతే కూర్చున్నారో వారి కోసమే మనం బోధిస్తాం.
వి ఆర్ నాట్ ప్రీచింగ్ టు ది వాల్స్.
మనం గోడలకు బోధించట్లేదు.
అండ్ సో వి ఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ పీపుల్ యు నో ట్రైయింగ్ టు మానిపులేట్ అవర్ వర్డ్స్.
కాబట్టి మన మాటలను వక్రీకరించే వారి గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు.
గాడ్ విల్ కీప్ us ఫ్రమ్ సచ్ harm that comes through that.
దాని ద్వారా కలిగే హాని నుంచి దేవుడు మనల్ని కాపాడతాడు.
అండ్ వెన్ ద చీఫ్ ప్రీస్ట్ అండర్స్టూడ్ దే స్పీకింగ్ అబౌట్ హిమ్ దే యాంగర్ మేడ్ దెం వాంట్ టు గ్రాబ్ హిమ్ అండ్ కిల్ హిమ్.
తమ గురించే ప్రభు చెప్తున్నారని ప్రధాన యాజకులు గ్రహించినప్పుడు వాళ్ళు ఎంతో కోప్పడి ఆయన్ను పట్టుకుని చంపేద్దాం అనుకున్నారు.
బట్ దే వర్ అఫ్రేడ్ ఆఫ్ ద పీపుల్.
కానీ వాళ్ళు ప్రజలకు భయపడ్డారు.
యు సీ త్రూ అవుట్ very often the chief priest's actions are always determined by what will the people say.
కాబట్టి ఇక్కడ మనము చూసేది ఏంటంటే ప్రధాన యాజకులు ఎప్పుడు కూడా ప్రజలు ఏమనుకుంటారు అనే దాన్ని బట్టి వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు.
And when a Christian preacher, his actions and words are determined by what will the people say, what will the people think.
ప్రజలు ఏమనుకుంటారు, ప్రజలు ఏం చెప్తారు అని ఒక క్రైస్తవ నాయకుడు మాట్లాడుతుంటే మరియు పనులు చేస్తున్నట్లయితే
then you know he's not a servant of God, he's a servant of men.
అప్పుడు మీరు ఆ వ్యక్తి దేవుని యొక్క దాసుడు కాదు కానీ మనుషుల యొక్క దాసుడని మీరు అర్థం చేసుకోవచ్చు.
So we go on now to Matthew chapter 22.
ఇప్పుడు మనం మత్తయి సువార్త 22వ అధ్యాయంలోనికి వెళ్తాం.
And Jesus answered and spoke to them again in parables saying the kingdom of heaven is like a king who gave a wedding feast for his son.
యేసుక్రీస్తు ప్రభు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఈ విధంగా చెప్పారు, పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది.
హియర్ ఇస్ అనదర్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పారబుల్.
ఇది ఎంతో ఆసక్తికరమైన ఎంతో ప్రాముఖ్యమైన ఉపమానము.
బికాస్ ఇట్ స్పీకింగ్ అబౌట్ దిస్ గ్రేట్ ట్రూత్ ఆఫ్ జస్టిఫికేషన్ బై ఫెయిత్.
ఎందుకంటే విశ్వాసము ద్వారా నీతిమంతులగుట అనే గొప్ప సత్యం గురించి ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నారు.
How we can be clothed with the righteousness of Christ so that we can stand before God.
మనము దేవుని ఎదుట నిలబడగలుగుటకు క్రీస్తు యొక్క నీతిని ఏ విధంగా ధరించుకోవాలి అని ఇక్కడ చెప్పబడింది.
Now I just want to explain the meaning of this parable in a nutshell before we go into it.
ఈ ఉపమానమును చూడక మునుపు అసలు ఈ ఉపమానం యొక్క భావం ఏంటో నేను దీని యొక్క సారాంశమును క్లుప్తంగా చెప్తాను.
See, we have two things that hinder us from being able to stand before God, not just one.
Manamu devuni eduta nilabadakunda undataniki rendu vishayalu aatankamuluga unnai, okati kaadu.
It's not just the sins we have committed in the past.
Kevalam manam gathamlo chesina paapamulu maatrame kaadu.
It is also this filthy nature that we have inherited from Adam that prevents us from standing before God.
Manamu aadamu daggar nundi పొందిన ఈ అపవిత్రమైన స్వభావం కూడా దేవుని ఎదుట నిలబడకుండా మనల్ని చేస్తుంది.
ఇన్ మై ఫ్లెష్ వాజ్ నథింగ్ గుడ్.
నా శరీరం అందు ఏ మంచియూ నివసింపనేరదు.
హౌ కెన్ ఐ స్టాండ్ బిఫోర్ గాడ్ విత్ దట్ ఫిల్తీ ఫ్లెష్ ఈవెన్ ఇఫ్ మై పాస్ట్ సిన్స్ ఆర్ ఫర్గివెన్.
ఒకవేళ నా గత పాపములు క్షమించబడినా కానీ నా అపవిత్రమైన ఆ శరీరంతో ప్రభు ఎదుట ఏ విధంగా నిలబడగలను?
సో మై నంబర్ వన్ రిక్వైర్మెంట్ ఇస్ దట్ ఆల్ మై పాస్ట్ సిన్స్ మస్ట్ బి ఫర్గివెన్.
కాబట్టి మొట్టమొదటి అర్హత ఏంటంటే నా గత పాపములన్నీ కూడా క్షమించబడాలి.
అండ్ దెన్ ఐ నీడ్ టు సంథింగ్ నీడ్స్ టు బి డన్ అబౌట్ దిస్ నేచర్ ఆఫ్ మైన్.
ఆ తర్వాత నా స్వభావం గురించి ఏదో ఒకటి చేయబడాలి.
బికాస్ ఈవెన్ ఇఫ్ మై సిన్స్ ఆర్ ఫర్గివెన్ ఐ కాంట్ స్టాండ్ బిఫోర్ గాడ్ విత్ దిస్ ఫిల్తీ నేచర్.
ఎందుకంటే నా పాపాలు క్షమించబడినా కానీ ఈ అపవిత్రమైన స్వభావంతో నేను దేవుని దగ్గర నిలబడలేను.
అండ్ దాట్స్ వై గాడ్ జస్టిఫైస్ us.
అందుకే దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు.
He clothes us with the righteousness of Christ.
క్రీస్తు యొక్క నీతిని మనకు ధరింపజేశాడు.
Christ becomes our righteousness.
క్రీస్తే మన నీతి అయ్యాడు.
We are placed in Christ.
మనం క్రీస్తులో ఉంచబడ్డాం.
And Christ dwells in us.
క్రీస్తు మనలో నివసిస్తున్నాడు.
And Christ himself becomes our righteousness.
క్రీస్తే మన నీతి అయ్యాడు.
So in other words, we are clothed with Christ's righteousness.
ఇంకో మాటలో చెప్పాలంటే క్రీస్తు యొక్క నీతి మనకు ధరింపజేయబడింది.
దెన్ వీ కెన్ స్టాండ్ బిఫోర్ గాడ్.
అప్పుడు మాత్రమే మనం దేవుని ఎదుట నిలబడగలము.
సో గాడ్ డస్ టూ థింగ్స్ ఫర్ అస్.
కాబట్టి దేవుడు రెండు విషయాలు మన కోసం చేశాడు.
ఫర్ గివ్ అస్ అండ్ జస్టిఫై అస్.
దేవుడు మనల్ని క్షమించాడు మరియు నీతిమంతులుగా తీర్చాడు.
బోత్ ఆర్ నెసెసరీ, అదర్వైజ్ వి కాంట్ స్టాండ్ బిఫోర్ హిమ్.
రెండు కూడా అవసరమైనవి, లేనట్లయితే మనం దేవుని దగ్గర నిలబడలేము.
సో ఫస్ట్ ద క్లెన్సింగ్ అవే ఆఫ్ ఆల్ అవర్ పాస్ట్ సిన్స్ రైట్ అప్ టు డేట్ బికాజ్ వి కన్ఫెస్ దెమ్.
మొట్టమొదటిదేమో మన పాపములన్నీ దేవుడు క్షమించాడు, ఎందుకంటే మనం వాటిని ఒప్పుకున్నాం కాబట్టి దేవుని దగ్గర.
నాలెడ్జ్ ద ప్యూర్ సిన్నర్స్,
మనం పాపులమని ఒప్పుకున్నాం కాబట్టి.
అండ్ దెన్ సెకండ్లీ క్లోజ్డ్ విత్ ద రైచెస్నెస్ ఆఫ్ క్రైస్ట్.
రెండవదేమో క్రీస్తు యొక్క నీతి మనకు ధరింపజేయబడింది.
కీప్ దాట్ ఇన్ మైండ్ అస్ వి కమ్ టు దిస్ పారబుల్.
కాబట్టి మనం ఈ ఉపమానం చూసేటప్పుడు ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి.
సో హియర్ వాస్ దిస్ పారబుల్ వేర్ ద కింగ్ సెంట్ అవుట్ హిస్ స్లేవ్స్ హిస్ ప్రొఫెట్స్ టు కాల్ దోస్ హూ వర్ ఇన్వైటెడ్ టు ద వెడ్డింగ్ ఫీస్ట్.
తన కుమారుని యొక్క పెండ్లి విందుకు పిలవటానికి ఇక్కడ రాజు తన దాసులను పంపించాడు, ప్రవక్తలను.
దే వర్ అన్విల్లింగ్ టు కమ్.
కానీ వాళ్ళు రావడానికి ఇష్టపడలేదు.
దట్స్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫర్ ద ఫస్ట్ పీపుల్ హూ గాడ్ ఇన్వైటెడ్.
అది ఇజ్రాయెల్ ను సూచిస్తుంది, దేవుని చేత మొట్టమొదటిగా ఆహ్వానించబడిన వారు వాళ్లే.
అండ్ యు నో దే ఆల్ డిడ్ంట్ కమ్ బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్.
వారందరూ కూడా వేర్వేరు కారణాలను బట్టి రాలేదు.
He sent slaves again, he sent out the prophets again.
Aina tana dasulnu marla pampinchadu, tana pravaktalnu marla pampinchadu.
And then tell them everybody, he says that I prepared my dinner, the oxen, fattened livestock.
Idigo na vindu siddhaparchinanu, yeddulnu krovina pasulnu vadimpabadnavi.
Everything is ready.
Samastam kuda siddhanga unnadi.
I've taken so much pains to prepare this feast for the wedding of my son.
నా కుమారుని యొక్క పెండ్లి విందు కోసం నేను ఎంతో ప్రయాసపడి వీటన్నింటినీ సిద్ధం చేశాను.
బట్ దే పేడ్ నో అటెన్షన్ వర్స్ 5.
కానీ వాళ్ళు దీన్ని లక్ష్యం చేయలేదు. 5వ వచనం.
దే కంప్లీట్లీ ఇగ్నోర్డ్ ద మెసేజ్ ఆఫ్ ద ప్రొఫెట్స్.
ప్రవక్తల యొక్క సందేశాన్ని వాళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.
దే వెంట్ దేర్ వే.
వాళ్ళ సొంత మార్గముల్లో వాళ్ళు వెళ్లిపోయారు.
వన్ వెంట్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ ఫార్మ్.
ఒకడేమో తన పొలమునకు వెళ్లాడు.
అనదర్ వెంట్ on his business and
mariyakoda tana vartakamunaku vellaadu.
The rest of them just caught the slaves and mistreated them and killed some of them.
Takkina vaaru atani daasulanu pattukoni avamana parichi champaru.
And when the king heard this he was angry.
Kabatti raju deenni vinnappudu ento koppaddadu.
And he sent his armies and destroyed those murderers and they set their city on fire.
Tana sainyamunu pampinchi aa narahantakulni samharinchi vaari pattanamunu tagulubettinchadu.
See, again, all these parables, Jesus was trying to say how the initial people whom God called have failed and God's rejecting them.
ఈ ఉపమానములన్నీ యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చెప్తున్నారంటే దేవుడు ఎవరినైతే మొట్టమొదటిగా పిలిచారో ఆ పిలుపునకు వీళ్ళు ప్రతిస్పందించకుండా దాన్ని కోల్పోయారు అని చెప్తున్నారు.
You know, every one of these, right from the parable of the two sons and the parable of the landowner and the parable of the marriage feast.
కాబట్టి ఈ ఉపమానములన్నింటినీ మనం చూసినట్లయితే ఇద్దరు కుమారుల గురించిన ఉపమానము, ఆ తర్వాత ద్రాక్ష తోట నాటించిన యజమాని యొక్క ఉపమానము, ఆ తర్వాత ఈ పెండ్లి విందుకు సంబంధించిన ఉపమానము.
ఇనీషియల్ పీపుల్ హూమ్ గాడ్ కాల్డ్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ వర్ రిజెక్టెడ్.
ఎవరైతే మొట్టమొదటిగా పిలువబడ్డారో ఇజ్రాయెల్ యొక్క దేశము వాళ్ళు నిరాకరించారు.
దే డిడ్ నాట్ రెస్పాండ్ టు ది ఇన్విటేషన్.
వారు ఆహ్వానానికి స్పందించలేదు.
అండ్ సో హీ గోస్ టు అదర్స్.
కాబట్టి అది ఇతరులకు వెళ్లిపోయింది.
దెన్ హీ సెడ్ టు హిస్ స్లేవ్స్ ద వెడ్డింగ్ ఇస్ రెడీ but those who are invited were not worthy.
అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు.
The Jewish nation was not worthy.
ఆ యూదుల దేశం పాత్రురాలుగా లేదు.
They went after their business.
వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు చూసుకోవడానికి వెళ్ళారు.
So you go into the main highways and bring as many as you can find there to the wedding feast.
కాబట్టి మీరు రాజే మార్గములకు పోయి మీ కనపడిన వారందరిని పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను.
Well, he said there are people on the streets.
రోడ్ల మీద కూడా ప్రజలున్నారు అని చెప్పారు.
There are beggars, there are tramps here and there.
భిక్షగాళ్ళు ఉన్నారు.
Go to the parks and go to the streets and pull out everybody and ask them to come for a wedding feast.
పార్కుల్లోకి వెళ్ళండి, వీధుల్లోకి వెళ్ళండి, అందర్ని పోగు చేసుకుని పెండ్లి విందుకు పిలవండి.
Of course the tramps were delighted.
కాబట్టి వాళ్ళందరూ ఎంత సంతోషించారు.
The king is inviting me for a wedding feast.
ఒక రాజు పెండ్లి విందుకు మమ్మల్ని పిలుస్తున్నాడా అని వాళ్ళు ఎంత సంతోషించారు.
Every beggar was delighted to come.
ప్రతి భిక్షగాడు కూడా ఆ పెండ్లి విందుకు రావడానికి ఎంతో సంతోషించారు.
And it says here those slaves went out into the streets, verse 10, and gathered together all whom they found, both evil and good.
ఇక్కడ ఈ విధంగా చెప్పబడింది 10వ వచనంలో, ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనపడిన వారిని అందరినీ పోగు చేసిరి. అందులో కొంతమంది నరహంతకులు ఉన్నారు, దొంగలున్నారు, ఎవరైనా సరే వాళ్ళందరినీ పోగు చేసుకుని వచ్చారు.
అండ్ గుడ్ పీపుల్
మంచివారు.
అండ్ ద వెడ్డింగ్ హాల్ వాస్ ఫిల్డ్ విత్ డిన్నర్ గెస్ట్స్.
ఆ విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను.
నౌ యు సీ దీస్ పీపుల్ వర్ ట్రాంప్స్ అండ్ బెగర్స్ అండ్ యూ కాంట్ కమ్ ఇన్ టు ది ఫీస్ట్ ఆఫ్ అ కింగ్ ఇన్ దోస్ ఫిల్తీ క్లోత్స్.
వీళ్ళందరూ కూడా భిక్షగాళ్లు, చిరిగిపోయిన చొక్కాలు వేసుకున్న వాళ్ళు. ఒక రాజుగారి విందుకు వచ్చినప్పుడు ఆ విధంగా రాకూడదు.
సో దో ఇట్స్ నాట్ రిటన్ హియర్ విచ్ వీ కెన్ డిడ్యూస్ ఫ్రమ్ దిస్ దట్ ద కింగ్ అట్ ద గేట్ ఆఫ్ ద ప్యాలెస్ ఆఫర్డ్ అ ఫ్రీ బ్యూటిఫుల్ వైట్ రోబ్ టు ఎవ్రీ సింగిల్ ఇన్వైటీ.
ఇక్కడ వ్రాయబడలేదు కానీ దీని నుండి మనం అర్థం చేసుకోవచ్చు, రాజుగారు రాజభవనమునకు వచ్చే ముందు గేటు దగ్గర ప్రతి ఒక్కరికి కూడా ఒక తెల్లని వస్త్రాన్ని ఏర్పరిచి ఉన్నారు.
బికాజ్ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ పూర్.
ఎందుకంటే వారిలో అనేక మంది ఎంతో బేదవారు.
సో హీ సేస్ ఐ లైక్ యు టు పుట్ ఆన్ దిస్ రోబ్ వెన్ యు గో ఇన్ దెన్ ఆల్ యువర్ నేకెడ్నెస్ అండ్ యువర్ ఫిల్తీ డ్రెస్ విల్ నాట్ బి సీన్.
కాబట్టి నేను ఈ వస్త్రాన్ని మీకు ధరింపజేయదలుచుకున్నాను, ఆ విధంగా మీ దిగంబరత్వము లేక మీ మురికి బట్టలు కనిపించకుండా.
అండ్ సో ది పీపుల్ హూ వర్ బెగర్స్ హూస్ క్లోత్స్ వర్ ఆల్ ఇన్ రాగ్స్ దే వర్ అబ్సల్యూట్లీ థ్రిల్డ్.
కాబట్టి ఈ భిక్షగాళ్లందరూ కూడా ఎంతో మురికి బట్టలు, చిరిగిపోయిన బట్టలు వేసుకున్న వాళ్ళు ఇది చూసి ఎంతో సంతోషించారు.
దిస్ ఇస్ గ్రేట్, ఐ థాట్ ఐ బి ఎంబారస్డ్ థ్రూఅవుట్ ద ఫీస్ట్ బికాస్ ఆఫ్ మై క్లోత్స్ బట్ ద కింగ్ హస్ బీన్ సో గుడ్.
అయ్యో నాకున్న బట్టలతో నేను పెళ్లి విందుకు వస్తే ఎంతో అసహ్యంగా ఉంటుంది, కానీ రాజుగారు ఎంతో మంచివారై ఉండి ఈ విధంగా చేశారని వాళ్ళు ఎంతో సంతోషించారు.
హీస్ క్లోత్ మీ విత్ దిస్ గార్మెంట్ విచ్ ఇస్ అ పిక్చర్ ఆఫ్ ద గార్మెంట్స్ ఆఫ్ రైచియస్నెస్.
ఆయన నాకు రాజవస్త్రమును ధరింపజేశారు, ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే నీతి వస్త్రానికి సాదృశ్యంగా ఉంది.
అండ్ సో దే వోర్ దట్ రోబ్ అండ్ వెంట్ ఇన్ టు ద ఫీస్ట్.
కాబట్టి వాళ్ళు ఆ రాజవస్త్రమును ధరించుకుని పెండ్లి విందుకు వెళ్లారు.
And I can imagine one man came along who was not a tramp or a beggar.
నేను ఈ విధంగా ఊహించగలను, ఒక వ్యక్తి వచ్చాడు, అతడు భిక్షగాడు కాదు, బేదవాడు కాదు.
But who was invited, one of the other Gentiles.
అన్యుల నుండి అతడు ఆహ్వానించబడ్డాడు.
But one who came dressed properly, maybe in a suit and a tie.
మంచి వస్త్రాలు వేసుకొని వచ్చాడు, బహుశా ఒక సూట్ వేసుకొని టై కట్టుకొని వచ్చాడేమో.
And he came in a suit and a tie and he said, I don't need your garment.
అతడు సూట్ వేసుకుని టై కట్టుకుని వచ్చి నాకు ఈ పెండ్లి వస్త్రం అవసరం లేదు అనుకున్నాడు.
I'm quite okay as I am.
నేను బాగానే ఉన్నాను.
And they said, no, but the king's asked everybody to put on this garment.
లేదు, రాజుగారు ప్రతి ఒక్కరూ కూడా పెండ్లి వస్త్రం ధరించుకోవాలని చెప్పారు అని ఆ వ్యక్తి చెప్తున్నాడు.
He said, no, I think my dress is good enough.
లేదు, నా వస్త్రాలు బాగానే ఉన్నాయని ఈ వ్యక్తి అంటున్నాడు.
And he goes and sits there in that dress.
ఆ వస్త్రాలతోనే వెళ్లి అక్కడ కూర్చున్నాడు.
And when the king came, verse 11, to look at all the dinner guests,
రాజుగారు వచ్చి ఆహ్వానించబడిన వారందరినీ చూసినప్పుడు 11వ వచనం,
యు నో హీ సీస్ ఎవ్రీబడీ ఇన్ వైట్ ఎక్సెప్ట్ దిస్ వన్ గాయ్ సిట్టింగ్ ఓవర్ దేర్ హూ ఇస్ వితౌట్ ద వెడ్డింగ్ క్లోత్స్.
మిగిలిన వారందరూ కూడా తెల్లని వస్త్రాన్ని ధరించి ఉన్నారు, కానీ ఈ ఒక్క వ్యక్తి మాత్రం పెండ్లి వస్త్రాన్ని ధరించలేదు.
అండ్ హీ ఆస్క్డ్ హిమ్, హౌ డిడ్ యు గెట్ ఇన్ హియర్,
నీవు ఇక్కడికి ఎలా వచ్చావు అని రాజుగారు అడిగారు.
హౌ డిడ్ యు కమ్ ఇన్ హియర్ వితౌట్ ద వెడ్డింగ్ క్లోత్స్,
పెండ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి నీవు ఏ విధంగా వచ్చావు.
అండ్ హీ వాస్ స్పీచ్లెస్,
అతడు మౌని అయి ఉండెను.
హీ కుడెంట్ సే నోబడీ ఆఫర్డ్ ఇట్ టు మీ బికాజ్ ఇట్ వాస్ ఆఫర్డ్ అట్ ద గేట్ ఫ్రీలీ టు ఎవ్రీవన్,
నాకెవరూ దీన్ని ఇవ్వలేదు అని ఆ వ్యక్తి చెప్పలేడు, ఎందుకంటే ద్వారము దగ్గరే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉచితంగా ఇవ్వబడింది.
హీ కుడెంట్ సే ఐ డిడ్ హావ్ ఎనఫ్ మనీ టు బై ఇట్ బికాజ్ ఇట్ వాస్ ఆఫర్డ్ ఫ్రీలీ,
దీన్ని కొనుక్కోవడానికి నా దగ్గర చాలినంత డబ్బు లేదని ఆ వ్యక్తి చెప్పలేడు, ఎందుకంటే అది ఉచితంగా ఇవ్వబడింది.
సో వాట్ ఎక్స్క్యూజ్ కుడ్ హీ గివ్,
కాబట్టి ఆ వ్యక్తి ఏ సాకు చెప్పగలడు,
నథింగ్,
ఏమీ చెప్పలేడు.
The real reason was, I thought my dress was good enough.
నిజమైన కారణం ఏంటంటే నా వస్త్రాలు బాగానే ఉన్నాయని నేను అనుకున్నాను.
And the king said, bind him hand and foot and cast him into the outer darkness.
అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి అని చెప్పాడు.
In that place there'll be weeping and gnashing of teeth.
అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటియు ఉండును.
So this is a word to self-righteous people who feel that I'm not so bad.
Nenanta cheddavarni kaadu anukune swaneeti parlu kosam cheppabadina maata idi.
I'm not so bad like these other sinners.
Ee itara paapulanta cheddavarni kaadu nenu.
The dirty ragged clothes symbol on some people symbolize, you know, people who have lived in gross sin.
కొంతమంది వేసుకున్న మురికి గొడ్డలు దేన్ని సూచిస్తున్నాయంటే వాళ్లు ఎంతో పెద్ద పాపముల్లో జీవించిన వారు అని చూపిస్తున్నాయి.
And this well-dressed man symbolizes a righteous person who's probably from childhood grown up in a God-fearing family.
ఈ మంచి వస్త్రాలు ధరించుకున్న వ్యక్తి దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే బహుశా చిన్నప్పటి నుండి కూడా నీతిగా జీవిస్తున్నాడు, మంచి కుటుంబంలో పెరిగాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న కుటుంబంలో పెరిగాడు.
And therefore has not committed all those terrible sins that other people have committed.
ఆ విధంగా ఇతరులు చేసిన భయంకరమైన పాపాలు ఈ వ్యక్తి చేయలేదు.
So in a sense his clothes are not ragged.
ఒక విధంగా చూసినట్లయితే ఇతని వస్త్రాలు మురిగ్గా లేవు.
Like the Pharisees, you know, who could say we fast, we tithe, we pray.
పరిసయ్యుల వలె మేము ఉపవాసం ఉంటున్నాము, ప్రార్థన చేస్తున్నాము, దశమ భాగం చెల్లిస్తున్నాము.
We've kept all the requirements of the law.
ధర్మశాస్త్రం యొక్క నీతిని అంతటిని మేము నెరవేరుస్తున్నాము.
We're pretty good as we are.
కాబట్టి మేము బాగానే ఉన్నాం.
We can come to God just as we are.
కాబట్టి మేము ఉన్న పాటనే మేము ఎలా ఉన్నామో అలానే దేవుని దగ్గరికి వచ్చాం.
And Jesus demolishes that idea that they can come to God just as they are.
కాబట్టి వారి యొక్క స్వనీతితో దేవుని దగ్గరకు రాగలము అనే వారి తలంపులను యేసుక్రీస్తు ప్రభు కొట్టిపారేశారు.
Because it says in Isaiah 64 in verse 6, our righteousness is like filthy rags in God's eyes.
యెషయా గ్రంథం 64:6 విధంగా చెప్పబడింది, మన స్వనీతి దేవుని యొక్క దృష్టిలో మురికి గుడ్డలతో సమానము.
Not our bad deeds.
మన చెడ్డ పనులు కాదు.
I mean our bad deeds being like filthy rags is understandable.
మనం చేసిన చెడ్డ పనులు దేవుని దృష్టిలో మురిగొడ్డల వంటివంటే మనం అర్థం చేసుకోవచ్చు.
బట్ ఆర్ రైచెస్నెస్ ఇస్ లైక్ ఫిల్తీ రాగ్స్.
కానీ మన స్వనీతి దేవుని దృష్టికి మురికి గొడ్డలతో సమానం.
ఐజాయా 64:6.
యెషయా గ్రంథం 64:6.
దట్ మీన్స్ ఆల్ ది గుడ్ థింగ్స్ వి హావ్ డన్ వెన్ వి బ్రింగ్ దెం బిఫోర్ గాడ్ ఇస్ ఈక్వల్ టు ఫిల్తీ రాగ్స్.
మనం చేసిన మంచి పనులన్నింటినీ దేవుని దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు దేవుని దృష్టిలో అవి మురికి గొడ్డలుగా ఉంటాయి.
బికాజ్ ఇట్ కుడ్ హావ్ బీన్ రన్ డన్ విత్ ద రాంగ్ మోటివ్ for our own glory.
Endukante avi mana swanta mahima kosam tappudu uddeshalato cheyabadi undochu.
It's like, you know, if a beautiful apple is in the hand of a person whose hand is infected with a very infectious disease and pus oozing out from that hand.
Idela untundante oka vyakti chethilo oka manchi apple pandu unnatlayite kani aa vyakti cheyi ela undante aa cheyi ki oka antu vyadhi sokindi. ఆ చేయిలో నుండి చీము కూడా కారుతుంది.
And he offers you this beautiful apple.
ఆ వ్యక్తి ఏమో నీకు ఈ మంచి యాపిల్ పండుని ఇస్తున్నాడు.
You say, well, no, thank you, I don't want it.
లేదు నాకు వద్దు అని నువ్వు చెప్తావు.
But he says it's a beautiful apple.
లేదు ఇది మంచి యాపిల్ అని ఆ వ్యక్తి చెప్తాడు.
So that's right. But there's the hands infected with pus and all that.
అది మంచిదే కానీ ఆ ఇచ్చే చేయి ఎలా ఉందంటే చీము పట్టుంది.
And therefore, though the apple is good, what it becomes bad because it's coming from your hand.
Apple manchide kaani nee chethilo nunda dostundi kabatti adi cheddadaindi.
And that's how our good deeds are corrupt in God's eyes.
Avidhanga manam chese manchi panulu kuda devun drushtilo ento murikiga kanapadtayi.
It's very important to see that.
Kabatti danni chotta ento pramukhyamaindi.
And though we may look as if it looks pretty clean,
ento parishubhranga kanapadina kaani,
like this man felt, I'm dressed pretty neatly, I'm not like these other fellows for living in sin.
Nenu manchi vastralu vesukunanu, nenu vellavale paapamlo jeevinchatledu ani aa vyakti anukunnattluga.
That's right.
Adi correct.
But there's filth in our nature.
Kani mana swabhavamlone murikundi.
And that corrupts even the good deeds that we do.
Kabatti manam chese manchi panulnu kuda adi paadu chestundi.
And that's why it's very difficult for those who are externally righteous to see the need of a savior.
Anduke bahyanga neetiga unde vallu rakshikani yokka avasaranni gurtinchatam anedi ento kashtanga untundi.
They think I'm all right as I am.
Nenu bagane unnanu kada ani aa vyakti anukuntadu.
Why do I need a savior?
Naaku rakshikani yokka avasaram enti?
Well, everyone needs a savior.
Prati okkariki kuda rakshakudu avasaram.
Romans chapter 1 and chapter 2 are dealing with two types of sinners.
రోమేలకు రాసిన పత్రిక 1:2 ఈ 2 అధ్యాయాలు కూడా 2 రకాల పాపుల గురించి ప్రస్తావించడం జరిగింది.
రోమన్స్ 1 ఇస్ డీలింగ్ విత్ ద గాడ్లెస్ సిన్నర్.
రోమేలకు రాసిన పత్రిక 1 భక్తిహీనులైన పాపుల గురించి వ్రాయబడి ఉంది.
అండ్ రోమన్స్ 2 ఇస్ డీలింగ్ విత్ ద రైచియస్ సిన్నర్.
రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఏమో నీతిమంతులైన పాపుల గురించి వ్రాయబడి ఉంది.
The one who is the religious sinner, let's say.
ఇంకో విధంగా చెప్పాలంటే మత సంబంధులైన పాపుల గురించి.
And both it says in Romans 3 are guilty.
రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏం చెప్పబడిందంటే ఈ రెండు రకాల పాపులు కూడా అపరాధులే.
And both need to be justified, to be clothed with the righteousness.
ఈ రెండు రకాల పాపులు కూడా నీతి అనే వస్త్రము ధరించుకుని నీతిమంతులుగా తీర్చబడాలి.
That's the practical application of this parable.
ఈ ఉపమానం యొక్క అభ్యాసాత్మక అన్వయింపు ఇదే.
And the interesting thing is that this person who came in like that wasn't just put out.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ విధంగా వస్త్రాలు వేసుకుని పిండి వస్త్రము ధరించుకుని వ్యక్తి కేవలం బయటకు మాత్రమే పంపించవేయబడలేదు.
He wasn't just asked to leave the palace.
కేవలం రాజభవనం విడిచి బయటికి వెళ్ళమనలేదు.
He was bound hand and foot and cast into outer darkness. Verse 13, where there's weeping and gnashing of teeth.
అతని కాళ్ళు చేతులు కట్టి బంధించబడి వెలుపటి చీకట్లోనికి పడద్రోయబడ్డాడు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటి ఉంటాయి.
So, think what he lost.
కాబట్టి అతడు ఏం కోల్పోయాడో ఆలోచించండి.
I mean, if he hadn't ever gone to that feast, there would have been something. But
ఒకవేళ అతడు ఆ పెండ్లు విందుకు వెళ్లకుండా ఉన్నట్లయితే వేరే విధంగా ఉండేది.
Because he went there, he got thrown into outer darkness.
అతడు అక్కడికి వెళ్ళాడు కాబట్టి వెలుపటి చీకట్లోనికి త్రోసివేయబడ్డాడు.
So the Lord was saying that the self-righteous people in the church are the ones who are going to be thrown out.
కాబట్టి ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే సంఘంలో ఉండే స్వనీతి పరులు బయటకు త్రోసివేయబడతారు.
People can come into the church and sit there for many years, and one day they'll get thrown out because of self-righteousness.
Manushulu sangamlaniki vachi aneka samvatsaralu kurchovachu kani vaalla swaneethini batti oka roju vaallu bayitiki throsivebadtaru.
Because they look down on others who they think are not as holy as they are.
Endukante itharulu nakante parishuddhuluga leru ani vaallunu takkuga chustaru kabatti.
And they are proud of their own righteousness.
Vaalla swaneethini batti vaallu garvistuntaru.
That's the message in this parable.
ఈ ఉపమానంలో ఉన్న సందేశం అదే.
And then Jesus concludes by saying, many are called, but a few are chosen.
యేసు క్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్పి దాన్ని ముగించారు. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే.
It's not that God arbitrarily chooses some out of the many who are called.
పిలువబడిన అనేక మందిలో దేవుడు ఏదో తనకి ఇష్టమొచ్చినట్లు కొంతమందిని ఏర్పరచుకుంటాడని కాదు.
Not at all.
ఆ విధంగా కాదు.
There's no partiality with God.
దేవుని యందు ఎటువంటి పక్షపాతము లేదు.
But the fact remains that among the many who are called, only a few are chosen.
కానీ పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు అంటే ఏంటంటే,
because only a few respond and say, Lord, there's nothing good in my righteousness.
ఓ ప్రభువా, నా స్వనీతిలో ఏ మంచి లేదు అని కొంతమంది ఆ విధంగా స్పందిస్తారు కాబట్టి.
I want all of you.
ఓ ప్రభువా, నీవు కలిగి ఉన్నదంతయు నాకు కావాలి.
So this is a very strong message that comes through in this parable.
ఈ ఉపమానం నుండి ఎంతో బలమైన సందేశం వస్తుంది.
The basis on which God accepts us is that we acknowledge not only our sin, but that we have no righteousness in ourselves.
కాబట్టి దేవుడు మనల్ని అంగీకరించడానికి ప్రామాణికం ఏంటంటే, కేవలం మనం పాపులమని ఒప్పుకున్నంత మాత్రాన కాదు, మన స్వనీతిలో ఏ మంచి కూడా లేదని గుర్తించడం ద్వారా.
And that Christ himself is our righteousness.
అప్పుడు క్రీస్తే మన నీతి అయి ఉంటాడు.
We'll continue in our next episode.
ఈ అధ్యయనమును తర్వాత కొనసాగిద్దాం.